శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు తమ జీవితకాలంలో మన పుణ్యభూమిని విస్తృతంగా పర్యటించారు. ఆ సందర్భంగా వారు దర్శించినటువంటి అమోఘమైనటువంటి ప్రదేశాలు, అక్కడున్నటువంటి విశేషాలు మనందరి యందు వాత్సల్యం కలిగి చక్కగా వివరించారు. ఆ వివరించినదే పుణ్యభూమిని దర్శిద్దాం వస్తారా అనే ఒక గ్రంథం. దాన్ని ప్రతిరోజు శ్రవణం చేస్తున్నాం. ఈరోజు 45వ భాగాన్ని యథావకాశం శ్రవణం చేయండి. కాశ్యపాహన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. నిన్నటి రోజున స్వామివారు పూరి జగన్నాథం దగ్గరికి చేరుకున్నారని తెలుసుకున్నాం. అంతేకాదు అక్కడున్నటువంటి విశేషాలన్నీ మనకి వివరిస్తూ భగవద్ రామానుజ సంప్రదాయస్థులందరూ నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మని సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం అనే శ్లోకం రామానుజీయ వైష్ణవులందరికీ ప్రసిద్ధమే అని అన్నారు. ఆ తర్వాత కొనసాగిస్తున్నటువంటి విధానాన్ని గ్రహించండి. ఈ శ్లోకం మన రామానుజ వైష్ణవులందరికీ ప్రసిద్ధమే. ప్రాణనాథుడు అంటే భర్త అనే కదా ప్రధానార్థం. అందుచేత సుభద్ర అంటే మరి లక్ష్మీదేవి పేరే అని నిర్ణయించాలి. కానీ స్థానికులందరూ ఈ సుభద్రని కృష్ణుడి చెల్లెలుగానే గ్రహిస్తారు. ఇది ఒక పెద్ద చిక్కుముడి. చాలా వరకు నాకు అర్థం కాలేదు, పెద్దలు కూడా చెప్పలేకపోయారు. ఈసారి యాత్రలో నాకు సమాధానం లభించింది. పాడి అనే పేరు కలిగిన జగన్నాథ మందిర రీసెర్చ్ స్కాలర్తో పరిచయం ఏర్పడింది. ఆలయం గురించి పుస్తకాలు కూడా వ్రాశారు ఆయన. ఒకప్పుడు సబ్ కలెక్టర్ అటవారు. రిటైర్ అయిన తర్వాత ఈ పనే చేపట్టారు. ఆయన వివరణ ప్రకారంగా స్కంధపురాణంలో సుభద్రాదేవి జగన్నాథస్వామి భార్యే అని చెప్పే ఆధారాలు ఉన్నాయట. ఆ శ్లోకాల వివరం అడిగాను, ఇస్తాను అన్నారు. కానీ నేనే మర్చిపోయి వచ్చేశా. ఆమె జగన్నాథస్వామి చెల్లెలు అని నిరూపించే ఆధారాలు ఏవీ లేవట. స్థలపురాణం వాక్యాలే కేవలం ఆధారం. కాక బలరాముడు, జగన్నాథుడు వీరిద్దరూ పరమాత్మ అవతారములని ప్రసిద్ధి. కానీ సుభద్రకి భారత భాగవతాదుల్లో ఇతర పురాణాల్లో ఎక్కడా కూడా దైవాంశ సంభూతురాలైనటువంటి వివరాలు కనిపించవు. అందుచేత కృష్ణుని చెల్లెలుగా సుభద్రాదేవిని ఆరాధించడం అంత సమంజసం కాదు అని. సుభద్ర పేరు గల లక్ష్మీదేవిగా ఆరాధించడమే సబబు అని ఆయన అభిప్రాయం. సరే, ఇది ఇలా ఉండగా ఈ ప్రాంతంలో ఇక్కడ శాక్తేయ ప్రభావం చాలా ఉంది. అంటే ఈక్వల్గానే ఉన్నది అని చెప్పచ్చు. జగన్నాథస్వామికి నైరుతి మూలగా చూసినట్లయితే అక్కడ ఆలయంలో విమలాదేవి ఉన్నారు. ఈ విమలాదేవి 51 శక్తిపీఠాల్లో ఒకటి. ఆమె నాభి ఇక్కడ పడిందట. ఇలానే ఇంపార్టెంట్ ఉన్నట్టు కనిపించింది. ఈ శక్తి ఆలయానికి వింటున్న కథలని ఆచారాలని గమనిస్తే జగన్నాథుని ఆరాధన కూడా భైరవ తంత్రాలను అనుసరించే జరుగుతున్నాయని మరొక వార్త. ఇది శాక్తేయ తంత్రాల్లో ఒకటి. సరే, ఇలా ఎన్నో విశేషాలు విచిత్రాలు కలిగిన ఉన్న క్షేత్రం ఈ పూరి జగన్నాథ క్షేత్రం. పురుషోత్తముడని కూడా ఈయనకి పేరు. అన్ని ఆలయాల్లోకి, అన్ని క్షేత్రాల్లోకి నాకు అత్యంత సంతోషాన్ని తృప్తిని కలిగించేది ఈ క్షేత్రమే. నేను ఇక్కడ 45 రోజులున్నా మోజు తీరలేదు అంటే మీరు నమ్ముతారా? జగన్నాథస్వామి తూర్పుముఖంగా వేయించేసి ఉన్నారు. తూర్పు ద్వారాన్ని సింహద్వారం అంటాం, దక్షిణ ద్వారాన్ని హస్తిద్వారం, అలాగనే పడమట ద్వారాన్ని అశ్వద్వారం అనాలి, ఉత్తర ద్వారాన్ని ఖంజద్వారం అని అంటాం. తూర్పు దక్షిణ పడమరలలో సింహం, గజ, అశ్వములు ఈ ద్వారాలకి ఇరుపక్కల ఉంటే ఉత్తర ద్వారంలో మాత్రం వ్యాఘ్రాలుంటాయి. తూర్పు ద్వారంలో ప్రవేశించడానికి ముందరే ఒక అరుణ స్తంభం కనిపిస్తుంది. అది 22 అడుగుల ఎత్తు. ఒకప్పుడు ఇది కోణార్కులో ఉండేదట. ఇది ఎంత ఎత్తుగా ఉందో ఆ ఎత్తులోనే ఉంటుంది గర్భగుడిలో ఉన్నటువంటి రత్నసింహాసనం. బ్రహ్మాండమైన సింహద్వారంలోంచి లోపలికి మనం ప్రవేశిస్తే దర్శనమిస్తారు పతితపావనమూర్తి. అక్కడ నమస్కరించి లోపలికి వెళ్ళడం పెద్దల ఆచారం. ఈ ఆలయ ధర్మకర్తలు గజపతి రాజులు. వారి వంశంలో ఒకరు ఇతర మతానికి చెందిన స్త్రీని వివాహం ఆడేసరికి ఆయనని పతితుడుగా నిర్ణయించారు. ఆలయ ప్రవేశం ఆయనకి నిలిపివేశారు. ఇప్పటికీ నాన్ హిందూస్ ఆర్ నాట్ అలౌడ్ అని ఒక బోర్డు రాసి ఉంటుంది. బోర్డు రాయడమే కాదు, పాటిస్తుంటారు కూడా. ఇందిరాగాంధీని కూడా రానివ్వలేదట లోపలికి. అలా పతితుడై ఆ రాజు జగన్నాథుని ప్రార్థించాడు. ప్రార్థించేసరికి కృపతో స్వామి సింహద్వారం దగ్గర వెలిసి బయట నుంచే దర్శనం చేసుకో అన్నాడట ఆ రాజుని. అందుచేత ఆయన పతితపావనమూర్తి. విదేశీయులందరూ బయట నుంచే ఈయన్ని దర్శించుకుని తృప్తి పడుతుంటారు. సింహద్వారంలో ప్రవేశించగానే మనకి కుడి చేతి అరుగు మీద ఉంటారు ఈ పతితపావనమూర్తి. తర్వాత స్వామిని చూచి అలా దాటి వెళ్ళగానే 22 మెట్లు మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఈ 22 మెట్లనే మనం నీలాచలం అంటాం. ఆ నీలాచల ఆరోహణం సాగుతోంది. అక్కడి నుంచి ఎన్నో ఆలయాలు ప్రారంభమవుతాయి. కాశీ విశ్వనాథుడు మొదలుకొని చిన్న ఆలయాలు, వాటి కథలు అనేకం. మెట్లపైకి వెడుతూ ఉంటే కుడి చేతి పక్కంతా ఆనంద బజార్, అంటే ప్రసాదాలు అమ్ముకునే స్థలం, జ్యేష్ఠాభిషేకాల మంటపం, ఇవన్నీ వగైరా ఉన్నాయి. మెట్లు పూర్తయిన గుమ్మంలోంచి లోపలికి ప్రవేశించగానే మనకి ఎడమ చేతి వైపు ఒక పెద్ద వంటశాల ఉంటుంది. ఇది ప్రపంచంలోకే పెద్దది. మామూలు రోజుల్లో 30-40 వేల మందికి, పండగ రోజులు వస్తే 100,000 మందికి ప్రతిరోజు అన్నం ఉడుకుతూ ఉంటుంది ఇక్కడ. పైగా విచిత్రం, అన్ని మట్టి కుండల్లోనే వండాలి. సర్వే కర్ర తప్పితే ఇంకొక కర్రని ఇక్కడ వాడరు. ఒక మారు వాడిన కుండని మరొకసారి కూడా ఉపయోగించరు, పనికిరాదు. ఇలా చాలా నియమాలు ఉన్నాయి, ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. ప్రతిరోజు 56 రకాల వంటకాలు ఆరగిస్తారు జగన్నాథస్వామివారు. అన్నం, 2 రకాల పప్పులు, 6 రకాల కూరలు తప్పనిసరి. ఇక కాజాలు వగైరాలకైతే లెక్కలేదనుకోండి. తాడియా అనే మినపపప్పుతో చేసే అప్పచ్చి లాంటి వంటకం జగన్నాథస్వామికి చాలా ప్రీతికరమట. నైవేద్యం అయ్యే వరకు చాలా నియమనిష్టలు కనిపిస్తాయి. ఇక ఆ తర్వాత, అంటే నైవేద్యం అయిపోయిన తర్వాత, ఇక ఆ ప్రసాదానికి ఏ దోషాలు ఉండవట. ఎంగిరి కానీ అంట్లు కానీ ఇక ఒత్తిగా పాటించరు, పాటించకూడదని జగన్నాథుని నియమమట. సర్వవర్ణస్థులు, సర్వ ఆశ్రమస్థులు ఒకే పంక్తిని కూర్చుని స్వీకరించడమే నియమం ఇక్కడ. ఇక వంటశాలను దాటి ప్రదక్షిణంగా విడుతూ ఉంటే ఒక వటవృక్షం కనిపిస్తుంది. ముక్తి మంటపం, అగో విమల ఆలయం, సాక్షి గోపాలుని ఆలయం, నీలమాధవస్వామి, లక్ష్మీ సన్నిధి, సూర్య దేవాలయం, వేద పాఠశాల, ఇవి ఆనంద బజార్ మార్గం, ఇలా వగైరాలన్నీ కనిపిస్తున్నాయి. మళ్ళీ మొదటికి వస్తామన్నమాట. ఇప్పటికీ అక్కడ ఎదురుగా కనిపించేదే భోగమంటపం. అందులోంచి ప్రవేశం మనకెవ్వరికీ ఉండదు. ప్రదక్షిణంగా వెళ్తూ ముక్తి మంటపం ఎదురుగా ఉన్న ద్వారంలోంచి ప్రవేశించాలి. అది జగన్నాథస్వామి దర్శనానికి మార్గం. ఇక ముక్తి మంటపం మీద వేద పండితులు, పురోహితులు కూర్చుని ఉంటారు. ఆలయ ధర్మశాస్త్ర విషయాలు నిర్ణయం చేసుకునేది ఇక్కడే. ఆలయ అర్చకులందరూ శబరులు. జగన్నాథస్వామి వరాన్ని అనుసరించి వాళ్లే వంశపారంపర్యంగా కొనసాగిస్తూ ఉన్నారు. 6-7 వేల మంది ఉంటారు ఈ శబరులు, అంటే వంటవాళ్లతో కలిపి. వీళ్ళు బొత్తిగా సమయం పాటించరు. ఏ రోజు ఎన్నింటికి భోగం అవుతుందో, ఏ రోజు ఎన్నింటికి దర్శనమవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అంతేకాదు, వీడికి డబ్బు మీద ఆశ ఇంత అంతా కాదు. కానీ విచిత్రం ఏమిటంటే, ఎంత డబ్బిచ్చినా మిమ్మల్ని లెక్క చెయ్యరు. ఎవరి కోసం ఇస్తారు అన్నట్లే ఉంటారు. డబ్బు కోసం ఆలయ నియమాలని దాటరు. కానీ పీడించి పీడించి మరీ వసూలు చేస్తారు ఈ పండాలు. ఇక ఆలయ పశ్చిమ ఉత్తర ద్వారాల్లోంచి ప్రవేశించేవారు చాలా తక్కువ. దక్షిణ ద్వారంలోంచి బాగానే ప్రవేశిస్తూ ఉంటారు. అక్కడే చాణూర ముష్టికులవి 20 అడుగుల పెద్ద పెద్ద విగ్రహాలు కర్రతో చేసినవి ఉన్నాయట. ఇవి కనిపిస్తున్నాయి, ఉన్నాయి. వీటిని కృష్ణాష్టమి రోజు ఉపయోగిస్తారు. నేను తరచూ ఆ ద్వారంలోంచి లోపలికి వచ్చేవాడిని, నా సదుపాయం కోసం అనుకోండి. తర్వాత ఎవరో అన్నారు, జ్ఞానులైన వారు ఆ ద్వారంలోంచే ప్రవేశిస్తారు అని. అది నా మీద జోకో ఏమిటో తెలియదు, కానీ అలా ప్రవేశించినందుకైనా నేను జ్ఞానినైతే బాగుంటుంది అని అనిపించింది. ఇక ఆలయ శిల్పం చాలా బాగుంటుంది. బ్రహ్మాండమైన గోపురం, గోపురం పైన ఉన్న చక్రం 22 అడుగులు. అది ఎంత దూరం వరకు కనిపిస్తుందో అదంతా పూరి క్షేత్రమే. రైల్లో వస్తుంటేనే కనిపిస్తుంది మరి. బ్రహ్మాండమైన జంకాలు అంటే పతాకాలు శిఖరం మీద ఎగురుతూ కనిపిస్తాయి. పతాకాలు సమర్పించడం ఒక మొక్కుబడి. రోజు కొన్ని వందల మంది మార్పిస్తూ ఉంటారు. అంత ఎత్తుగా ఉన్న శిఖరం మీదకి మనిషి ఎక్కి పతాకాన్ని మారుస్తూ ఉంటే చూడడం ఆశ్చర్యంగా ఉంటుంది అందరికీ. అలా నిలబడిపోయి చూస్తూ ఉంటారు అందరూ. ఆలయ శిల్పంలో కామకేడి సలుపుతున్నటువంటి స్త్రీ పురుషుల బొమ్మలు చాలా ఉన్నాయి. కోణార్కలోనూ దక్షిణ దేశపు ఆలయాల్లో కూడా ఇవి బాగా కనిపిస్తాయి. దీనికి అనేక కారణాలు చెప్తూ ఉంటారు. అన్నిటికన్నా కన్వీనియన్స్గా ఉండే కారణం, ఈ శిల్పులందరూ వామాచార మార్గీయమైన శాక్తేయ మతానికి సంబంధించిన వారు అనేది అందరూ చెప్పుకునేటువంటి మాట. ఇంచుమించు విమలాదేవి ఆలయానికి ఎదురుగా 2-3 అడుగులు ఎత్తున్న ఒక చిన్న ఆలయం జగన్నాథస్వామి గర్భగుడికి నైరుతి మూలలో ఉంటుంది. అందులో ఏకాదశి పురుషుణ్ణి తాళ్లతో కట్టేసి ఉన్న విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ ఉపవాసాలు, దీక్షలు, వగైరాలన్నీ నిషేధం. 365 రోజులు స్వామి ఆరగించిన ప్రసాదాన్ని స్వీకరించాల్సిందే. ఇది విధి. ఇక్కడ భక్తులందరూ ఆచరిస్తూ ఉంటారు. ఆలయ గర్భగుడి బయట కొన్ని స్థలాల్లో చిన్న చిన్న మేడమెట్లా కనిపిస్తున్నాయి. వామనుడు, నరసింహస్వామి, వరాహమూర్తి ఈ వగైరాలన్నీ ఈ మేడ మీదే ఉన్నాయి. పడమటి ద్వారంలోంచి వెళితే ఆ పక్కనే జగన్నాథ ఆలయ చరిత్ర ఎగ్జిబిషన్ ఉంది. ఉత్తర ద్వారంలోంచి వెళితే ఆ పక్కనే బంగారు నుయ్యె ఉంది. ఆ నుయ్యిలోని నీటితోనే జ్యేష్ఠాభిషేకాల తీర్థం తయారవుతుందట. జగన్నాథస్వామి గర్భగుడికి వాయువ్యంలో లక్ష్మీ సన్నిధి ఉంది. అర్చకుల మూడ్సును బట్టి బాగా లోపలి వరకు వెళ్ళి ఆమె కూర్చున్న సింహాసనం మీద తల ఆనించి నమస్కరించవచ్చు, లేదా కాస్త దూరం నుంచే వెనక్కి రావాలి. లక్ష్మీ సన్నిధి ముఖమంటపం రామానుజులవారు, నమ్మాళ్ళవార్లు, 12 మంది ఆళ్ళవార్లు, ఆచార్యులు వగైరా అందరి చిత్రపటాలు మామూలు చిత్రపటాల రూపంలో వేయించేసి మనకి దర్శనమిస్తారు. ఆంజనేయస్వామి వగైరాలు కూడా ఉన్నాయి. రామానుజ సంప్రదాయస్థులందరూ ఇక్కడే రామానుజుల వారిని దర్శించుకోవడం అలవాటు. ఇక్కడ రామానుజుల వారు సహస్రపణములున్న ఆదిశేషుల మధ్యగా వేయించేసి ఉన్నారు. దీనికి ఒక ఐతిహ్యం ఉంది అని అంటూ స్వామివారు తమ గ్రంథంలో అనేక విషయాలని కొనసాగిస్తూ ఉన్నారు. రేపటి రోజున ఆ విషయాలని గ్రహిద్దాం. అడియేన్ రామానుజదాసః. అరింగంటి కులశేఖరాళ్ వారు, హైదరాబాదు. జై శ్రీమన్నారాయణ.